सहनाववतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति 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 ॐ गं गणपतये नमः ॐ श्री गुरुभ्यो नमः ॐ ऐं सरस्वत्यै नमः परम पूज्य श्री काली प्रसाद बाबूजी गारि चरणारविंदमुलकु साष्टांग నమస్కారం అర్పిస్తూ పూజ్య काली प्रसाद माताजी వారి పాద పద్మములకు సాష్టాంగ ప్రణామం అర్పిస్తున్నా దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ కూడా నా ప్రణామం నిన్ననే కూడా మనం గురువు యొక్క శక్తి అంటే ఏమిటి గురువు యొక్క మహిమ ఏ విధంగా మనకి లభ్యం అవుతుంది అలాగే గురువు యొక్క శక్తిని ఆయన యొక్క కరుణ గ్రహించడం కారణంగా ఎటువంటి స్థితి లభిస్తుంది అని మనకి హనుమాన్ చాలీసలో గోస్వామి తులసీదాస్ వారు అందించిన వివరాన్ని తెలుసుకున్నాం అయితే గురువు స్థానం అంత ప్రాముఖ్యత మనకి వేదాల్లో అంటే అన్నిట్లో కూడా చెప్పబడింది శంకరాచార్యుల వారు కూడా గురు స్తోత్రములు మనకి అనేకములుగా మనకు అందించడం జరిగింది ఇప్పుడే గురుజీ బాబూజీ గారు రాసిన వ్యాసాన్ని చదివారు ప్రశ్నలు జవాబుల్లో ఈ కామక్రోధ లోభములు అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమిటి అపహరిస్తారు అంటే జ్ఞానం అనే రత్నాన్ని కామక్రోధ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాయ జ్ఞానరత్నాపహారాయ తస్మా జాగ్రత్త జాగ్రత్త అని మనకు వేదాంతం చెప్పింది బయట దొంగలు ఏదైనా అపహరిస్తే మళ్లీ సంపాదించుకోవచ్చు కానీ కామక్రోధ లోభాలు అనే దొంగలు ఉన్నారే వాళ్ళ అమూల్యమైనది మన యొక్క జ్ఞానాన్ని మన యొక్క అసలు స్వరూపం ఏమిటి అనేది దాన్ని అపహరించేస్తారు ఎందుకంటే అజ్ఞానం కారణంగా మనకి జరుగుతుంది అయితే అటువంటి కామక్రోధాల్ని ఎవరు హరింపచేస్తారు అంటే శంకరాచార్యుల వారు గురు పాదకాస్తులో చెప్తారు కామాది సర్ప వ్రజగారుడాభ్యాం వివేక వైరాగ్య బోధప్రదాభ్యం బోధప్రదాభ్యాం ధృతమోక్షదాభ్యాం నమో నమ శ్రీ గురుపాదుకాభ్యాం ఈ కామక్రోధం అనే సర్పములు ఉన్నాయే ఆ రెండింటినీ కూడా ఈ గురుపాదకుల్ని ధ్యానించడం కారణంగా గురుపాదములకి నమస్కృతులు చేయడం కారణంగా వ్రజసర్ప గరుడ గరుత్మంతుడు ఏ విధంగా అయితే ఆకాశంలో గరుత్మంతుడు ఎగురుతూ ఉంటాడు ఈ కిందన ఉండే సర్పాలని హరించి వేస్తాడో అదే విధంగా మనలో ఉండే కామక్రోధం అనే సర్పాన్ని గురు పాదకులు హరించి వేస్తారు ఎలాగా అంటే వివేక వైరాగ్య బోధ ప్రదాభ్యం వివేకము వైరాగ్యము కలిగిస్తుంది జ్ఞానాన్ని కలిగిస్తుంది వివేకం అంటే చెప్పుకున్నాం ఏమిటి వివేకం అంటే ఏది సుఖాన్ని ఇస్తుంది ఏది దుఃఖాన్ని ఇస్తుంది మనకి ప్రతి జీవరాశికి తెలుసు సుఖాన్ని ఏ వస్తువైతే ఇస్తుందో దాని దగ్గరికి వెళ్తుంది జీవి ఇప్పుడు సపోజ్ ఉదాహరణ తీసుకోండి కుక్క ఉంది దాన్ని మనం ఏదైనా పెడతామంటే వస్తుంది కర్ర పట్టుకుంటే వెనక్కి వెళ్ళిపోతుంది అంటే దానికి తెలుసు కర్ర పట్టుకుని కొట్టేవాడు నాకు దుఃఖాన్ని కలిగజేస్తాడు ఏదైనా ఇచ్చేవాడు ప్రేమతో ఇస్తాడు దానికి తెలుసు సుఖమేమిటో దుఃఖమేమిటో అలాగే ప్రతి జీవరాశి మన అందరికీ కూడా తెలుసును సుఖమేమిటి దుఃఖమేమిటి మనకి చాలా దాహంగా ఉంది ఎండాకాలం చాలా దాహంగా ఉంది మంచినీళ్ళు కావాలనుకున్నాం అప్పుడు మరుగుతున్న సీసాన్ని మనకి తీసుకొచ్చి ఇచ్చారు. తాగుతామండి, ఎవరం కూడా తాగం. ఎందుకు? దాని మూలంగా నాకు దుఃఖం ఇస్తుంది కనుక నేను దాన్ని తీసుకోను. దీన్ని సంత జ్ఞానేశ్వరుడు చెప్తారు. ఉదాహరణ, ఎందుకు మానవుడు సుఖాన్ని కోరుతున్నాడంటే, ఒక వస్తువు కారణంగా ఆనందం సుఖం లభిస్తుందనే ఆలోచన కారణంగా వస్తువును కోరుతున్నాడు. దాని నుండి ఎప్పుడైతే సుఖాన్ని ఇవ్వదు అని మనసు తెలుసుకుంటుందో, మన సొంత పిల్లలైనా తల్లిదండ్రులైనా ఎవరైనా సరే దూరంగా పెడతాం, ఎందుకంటే సుఖం ఇవ్వదు అని తెలుసుకున్నప్పుడు. అలాగే ఈ ప్రపంచంలో నుండి నేనేది కూడా సుఖాన్ని పూర్తిగా పొందట్లేదు అనే వివేకంతో జ్ఞానంతో తెలుసుకున్నప్పుడు ఈ ప్రాపంచిక విషయాల పట్ల మనకి విరక్తి అనేది కలుగుతుంది. అటువంటి వివేకము వైరాగ్యము అనేది, వైరాగ్యము అంటే అన్ని వస్తువులను విడిచిపెట్టి వెళ్ళడం అనేది కాదు, మనకి ఆ వస్తువు ఏదైతే దుఃఖాన్ని ఇస్తుందో మనకి వెంటనే దాని యందు వైరాగ్యం అనేది పుడుతుంది. సుఖాన్ని ఇస్తుందన్నప్పుడు దానికి దగ్గరగా తీసుకుంటాం. అది బయట వస్తువులు ఏవి కూడా క్షణికమే, మనకి పూర్తిగా ఏది శాశ్వత సుఖాన్ని మనకి ఇవ్వు. మనకి ఉదాహరణకు ఒక బజ్జీలు అంటే ఇష్టం అనుకోండి, రోజు బజ్జీలే పెడతాడు, రోజు బజ్జీలే, ఏం కలుగుతుంది మనకి? విరక్తి పుడుతుంది, బజ్జీ మీద విరక్తి పుడుతుంది. అలాగే మన మిరపకాయ బజ్జీ అంటే ఇష్టం, కానీ మన శరీరంలో బాగులేదు, అప్పుడు ఏం చేస్తాం? దాన్ని పక్కకి పెడతాం. ఎందుకు? దాని నుండి మనకి సుఖం ఇవ్వదు అని తెలుస్తుంది. అది ఈ లౌకిక విషయాలను మనం త్వరగా గ్రహించగలుగుతాం, కానీ ఆ భగవత్ తత్వాన్ని జ్ఞానాన్ని పొందడానికి మనస్సు అంత త్వరగా వెళ్ళదు. ఎందుకంటే అనేక జన్మల నుండి దీనికి ఏర్పడిపోయి ఉంది, ఒక జన్మ కాదు, లక్షల లక్షల కోట్ల జన్మలు ఏర్పడి ఉంది ఈ కోరికలతోని సంకల్పములతోని. అటువంటి మనస్సుకి శిక్షణ ఏమిటి అంటే, ఈ గురు పాదుకుల్ని ధ్యానించడం కారణంగా ఆ వివేకము వైరాగ్యం అనేది గురు అనుగ్రహం కారణంగా జరుగుతుంది. దీనికి శంకరాచార్యుల వారు ఇంకో ఉదాహరణ గురు స్తోత్రాల్లో చెప్తారు. ఆ ప్రాతకాలంలో ఏం చేయాలి అని, శ్రీ సమంజితం అవ్యయం పరమ ప్రకాశమగోచరం భేదవర్జితమప్రమేయమనంతమాధ్యమ కల్మషం నిర్మలం నిగమాంతమద్వయమ ప్రతర్కమబోధకం ప్రాతరే వహిమానసాంతర భావయే గురుపాదుక ప్రాతరే వహిమానసాంతర భావయే గురుపాదుకాం. అంటే గురువుల దగ్గరికి వెళ్తాం. సాధారణం గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మంది నూటికి 90 మంది అడిగే ప్రశ్నలు ఏమిటి అంటే, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, వివాహం ఎప్పుడు జరుగుతుంది, సంతానోత్పత్తి, సంతాన సమస్యలు, ఇవన్నీ కూడా అవే అడుగుతారు. ఆత్మతత్వాన్ని గురించి అడిగేవాళ్ళు చాలా తక్కువ. అది గురువుగారి దగ్గరికి మనం వెళ్తాం, వారి దగ్గర అనంతమైన జ్ఞానం ఉంటుంది, మనం ఏదడిగితే వాళ్ళు అదే ఇస్తారు. ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్తాం, చెంబు తీసుకెళ్తే చెంబులో నీళ్లు వస్తాయి, గ్లాస్ తీసుకెళ్తే గ్లాసు, బిందె తీసుకెళ్తే బిందె, మనం తీసుకువెళ్లే పాత్రను బట్టి మనకి ఆ జలం అనేది లభ్యం అవుతుంది. అలా గురువు అనంతమైన జ్ఞాన స్వరూపం కలిగిన వాడు అయినప్పటికీ మనం ఏ భావనతో ఏ కోరికతో వెళ్తామో అదే మనకు లభిస్తుంది, అంతకన్నా ఎక్కువ లభించదు. కానీ గురువు ఎటువంటి వాడు అనేది మన విషయాన్ని పూర్తిగా జ్ఞానం ద్వారా తెలుసుకోవాలి. ఆయన స్వరూపం శ్రీ సమంచితం అవ్యయం. శ్రీ అంటే సంపద, ప్రకృతి యావత్తు కూడా మనకి సంపదతో నిండి ఉంది. అంటే సంపద అంటే కేవలము ధనము, నగలు, చీరలు అవి కావు, ఈ ప్రకృతి యావత్తు కూడా సంపదే. ఆయన కారణంగానే ఈ శ్రీ సంపద అనేది వస్తున్నాం. శ్రీ సమంచిత అచింతిత అంటే ఆయన యొక్క స్వరూపం ఏమిటంటే, చింతించడానికి వీలు లేదు అంటే పరిమితులతో ఆయన స్వరూపం ఇది, ఆయన గుణములు ఇవి అని మనం నిర్ణయించలేము. మొత్తం అంతటా కూడా నిండి ఉంది, అనంతమైనది, అనంతమైన దాన్ని చింతించడానికి వీలు లేదు. అవ్యయం అంటే వ్యయము కానిది, ఆయన శక్తి మహా అద్భుతం. మన దగ్గర 100,000 రూపాయలుంటే ఖర్చు పెడితే తరిగిపోతూ ఉంటుంది, కానీ గురువు యొక్క శక్తి ఎటువంటిది అంటే తరగని శక్తి, అంటే సర్వవ్యాపకమైన శక్తి. ఎలాగైతే ఒక దీపం నుండి ఇంకో దీపాన్ని వెలిగించినప్పుడు జ్యోతి ప్రకాశింపబడుతుంది, అది ఇంకా అనేక దీపాలని వెలిగిస్తూ ఉంటుంది. ఆ మొదటి జ్యోతి యొక్క ప్రకాశం ఏమీ కూడా తగ్గదు. అదే విధంగా గురువుని యొక్క శక్తి మహిమ ఏమిటంటే అవ్యయం, పరమ ప్రకాశ మగోచరం. పరమం అంటే అన్నిటికన్నా విశిష్టమైనది, అన్నిటికన్నా ఉన్నతమైనది, అన్నిటికన్నా శ్రేష్టమైన. యద్గత్వా తద్ధామ పరమం మమ. ఏ గతినైతే పొందుతారో వాళ్ళు మళ్ళీ తిరిగి రావాల్సిన పని లేదు. అటువంటి పరమాత్మ నేను అని భగవద్గీత చెప్తుంది. అలాగే గురువు స్థుతిలో గురువు యొక్క శక్తి ఏమిటంటే పరమం, అన్నిటికన్నా శ్రేష్టమైనది, అది తగ్గడానికి ఏమాత్రము కూడా అలివి కానిది. పరమ ప్రకాశ మగోచరం, ప్రకాశం అంటే ఆయన ప్రకాశ స్వరూపుడు. ఏమిటి ఆ ప్రకాశము అంటే పరంజ్యోతి, దివ్యమైన తేజస్సంపన్నుడు. అంటే పరమాత్మ యొక్క శక్తి దేనితో దాని యొక్క స్వరూపాన్ని పోల్చగలమంటే, మన సాకారం నుండి మనస్సు నిరాకారంలో లగ్నం అవ్వదు కనుక సాకార రూపము ద్వారా భగవత్ తత్వాన్ని మనం పొందడానికి మనకి మార్గములు ఏర్పడ్డాయి. వేదముల కాలములో మనకి విగ్రహారాధన గాని ఎక్కడ విగ్రహం అనేది కనిపించదు. అంటే కృతి యుగములో చూసుకున్నప్పుడు ఆ పరమాత్మ శక్తి వేదాల్లో అగ్ని రూపంగా, వాయు రూపంగా, జల రూపంగా అంటే పంచభూతాలని కూడా ఆరాధన చేస్తూ పంచభూతాలకి అతీతమైన శక్తి ఏదైతే ఉందో అది పరమాత్మ అని ఉపాసన చేసేవారు ధ్యానములో. తరువాత మనకి త్రేతాయుగము ఇవన్నీ వచ్చినప్పుడు రామావతారం, కృష్ణావతారం ఇలాగన్నీ కూడా రావడం జరిగింది. అయితే రెండూ గొప్పవే, సాకారము గొప్పదే, నిరాకారము గొప్పదే. అర్జున్ ప్రశ్నిస్తాడు సాకారము గొప్పదా నిరాకారము గొప్పదా అని 12వ అధ్యాయములో. అంటే రెండూ శ్రేష్టమైనవి, కానీ శరీర అభిమానం, దేహ తాదాత్మ్యం ఉన్నవాళ్లు నిరాకారాన్ని ఉపాసన చేయలేరు. కనుక ఏదైనా పర్వాలేదు, మనస్సే ముఖ్యము అని చెప్తారు. అయితే అసలైన పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటంటే ప్రకాశము అన్నారు. నీలతో యథ మధ్యస్థాత్ విద్యుల్లే కేవ భాస్వర అన్నారు. అంటే చాలా చిన్న మన తల వెంట్రుకని కోటి భాగములు చేస్తే ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత బిందు స్వరూపము అన్నారు. అయితే ఆ బిందు యొక్క స్వరూపం ఏమిటి? అగోచరం. అది మామూలు నేత్రాలకి మనకు కనిపించవు. ఆ ప్రకాశము ద్వారానే మనకి అనంతమైన, కేవలం ఒకే సూర్యుడు కాదు, దివి సూర్య సహస్రస్య అనేక కోట్ల కోట్ల సూర్యులు ఉన్నారు. ఆ సూర్యుల ప్రకాశాన్ని అంతటికి కూడా ఎవరు కారణం? ఈ పరమం, పరమైన ప్రకాశ శక్తి ద్వారా ఈ సూర్యులందరూ కూడా ప్రకాశింపబడుతున్నారు. అందుకే హారతి ఇచ్చినప్పుడు నతత్ర సూర్యోభాతి నచంద్ర తారకం నేమా విద్యతో భాంతి కుతోయమగ్నేహి తమేవ భాంతం అనుభాతి సర్వం అన్నారు. అంటే ఆ సూర్యుడికి నేను హారతి ఇస్తున్నాను, ఏమి నా యొక్క అజ్ఞాన కారణంగా నేను హారతి ఇస్తున్నాను. ఆ సూర్యుడికి ఎవరు వెలిగిస్తారు? ఆ పరమాత్మ శక్తి చేత ఈ సూర్యుళ్ళు, చంద్రుళ్ళు అందరూ కూడా వెలిగింపబడుతున్నారు. కనుక అటువంటి ప్రకాశ స్వరూపానికి నా అజ్ఞాన కారణంగా నేను ఇస్తున్నాను, నీ ముందు చంద్రుళ్ళు, నక్షత్రములు అన్ని కూడా వెలవెలలాడిపోతున్నాయి, నా అజ్ఞానాన్ని క్షమించు. ఆ హారతి ఇవ్వడంలో అర్థం ఏమిటి అంటే ఆ అజ్ఞానం అనే హారతి ఏదైతే ఇస్తున్నావో ఆ హారతి చివరి కర్పూరం ఎలా లయమైపోతుందో నా సంస్కారములు, వాసనలు అన్ని కూడా క్షయమైపోవాలి. అలా అయినప్పుడే ఆ ప్రకాశాన్ని మనం దర్శించగలుగుతాం. దర్శించడం అంటే ఈ నేత్రాలకు కనిపించు, మన భౌతికమైన వస్తువులే ఈ నేత్రాలకు కనిపించు. మనకి అణువులు, పరిమాణువులు ఉన్నాయంటే బుద్ధిపరంగా దాన్ని తెలుసుకోవాలి. దాన్ని ఏ టెలిస్కోప్ ద్వారా గానీ, మైక్రోస్కోప్ ద్వారా గానీ, దేని ద్వారా మనం తెలుసుకోవడానికి గ్రహించలేదు. మన నేత్రములకి అటువంటి శక్తి లేదు. ఒక ఫోకస్ లైట్ మన కంటి మీద పడినా కూడా మనం గ్రహించలేదు. అది అటువంటి శక్తి ఎవరు కలిగిస్తారు అంటే ఆ గురువు అనేవారు కలిగిస్తారు. అని గజేంద్రుడు అంటాడు, పెంజీకటి ఆవల ఉండు ఎవరి ఏకాకృతిన వెలిగింపబడేవాడు ఎవడైతే ఉన్నాడో, పెంజీకటికి అవ్వల అంటే చీకటిని కూడా వెలిగించేవాడు. ఇప్పుడు ఇదంతా కరెంటు పోయింది అనుకోండి, మనం ఏమంటాం, చీకటిగా ఉంది నాకు కనపడలేదు అని చెప్తున్నాం. అది మరి ఎవరు చెప్తున్నారు, నాకు తెలియదు అనే విషయాన్ని ఒకనొక శక్తి నాకు చెప్పబడుతుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో అనేక దేశములు అనేక రాష్ట్రములు ఉన్నాయి, అన్ని వెళ్తూ ఉన్నాం. అది కొన్ని తెలుసును అని చెప్తున్నాం, కొన్ని తెలియదు అని చెప్తున్నాం. అది తెలుసును అనే విషయము నాకు తెలుసును, తెలియదు అనే విషయము నాకు తెలుసు. సపోజ్ ఉదాహరణకు మీకు ఒక పేపర్ ఇచ్చాను, రెండు పేపర్లు, తెలియని విషయాలన్నీ ఒక కాగితం మీద రాసుకోండి, తెలిసే విషయాలు ఒకటి రాయండి. రాస్తాం కదా, నేను నాకు ఇన్ని విషయాలు తెలుసు, కొన్ని సబ్జెక్ట్స్లో నాకు జ్ఞానం ఉంది, కొన్ని దాంట్లో జ్ఞానం లేదు రాస్తాం. అది రెండు పేపర్స్లో ఎందులో మీరున్నారు చెప్పండి, తెలియదు అన్న దాంట్లో ఉన్నారా తెలిసిన అన్న దాంట్లో ఉన్నారా? తెలుసిన అని చెప్తున్నారు, కొన్ని ఒక రెండు ఇచ్చారు, నాకు ఇన్ని దేశములు తెలుసు, ఇన్ని వస్త్రముల పేర్లు తెలుసు, ఇన్ని రాష్ట్రములు తెలుసు, ఇన్ని వంటలు తెలుసు, నాకింత జ్ఞానం ఉంది, కొన్ని విషయాలు నాకు తెలియవని ఒక లిస్టు రాసేస్తాం. రెండు పేపర్స్ ఉన్నాయి, ఇదొక పేపరు అదొక పేపరు, ఎందులో ఉన్నారు మీరు? అందులోనే ఉన్నారు, ఇందులోనే ఉన్నారు. ఇంకెవరైనా చెప్తారా సమాధానం? ఆలోచించండి, తప్పలేదు. తెలిసిన పేపర్లో ఉన్నారా తెలియని పేపర్లో ఉన్నారా? రెండింటిలోని లేము. తెలుసును అనే దాంట్లోనే లేము, తెలియదు అన్న దాంట్లోనే లేము. రెండిటికి భిన్నంగా ఉన్నాం. ఆ రెండు వేరు. తెలుసును తెలియదు అనేది, అది తెలుసును తెలియదు అని నా బుద్ధికి ఎవరు ఆలోచన ఇచ్చారో అది నేను. నాకు ఈ విషయం తెలుసును ఈ విషయం తెలియదు అనేది నేను గ్రహించగలుగుతున్నాను. ఎలాగా అంటే ఆ శక్తి చేత, పరమ ప్రకాశ మగవచ్చిన పరమైన ప్రకాశం ఏదైతే ఉందో ఆ ప్రకాశపు యొక్క శక్తి ఉండబట్టే నాకు ఈ విషయం తెలుసును ఈ విషయం తెలియదు అని చెప్తున్నాం. ఆ శక్తి లేదనుకోండి చెప్పలేము మనం. ఇప్పుడు ఒక డెడ్ బాడీ నుంచి రాయమనండి, నీకు ఇది తెలుసు నీకు తెలియదు అని రాసుకుందా? రాయదు. కనుక ఆ పెంజీకటిని చీకటిని కూడా నాకు తెలియదు అనే విషయాన్ని నేను చెప్తున్నాను, తెలుసును అనే విషయాన్ని చెప్తున్నాను. కనుక ఆ ప్రకాశం అగోచరం, గురువు యొక్క శక్తి అటువంటిది. అందుకే బ్రహ్మము తెలుసునన్నవాడికి తెలియదట, తెలియదు అన్నవాడికి తెలియదట. మరి ఎవరికి తెలుసును ఎవరికి? సాక్షిభూతం అనుభవంలో ఉన్న తర్వాత అది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సి, ఇలా ఉంది అని చెప్తారు కానీ పంచదార ఎలా ఉంది అంటే తీపిగా ఉంది అంటాం, కారం ఎలా ఉంది అంటే కారంగా ఉంది అని చెప్తాం, కానీ దాన్ని తెలియదు, అనుభవంలోనే తెలుస్తుంది. కానీ పరమ ప్రకాశం అగోచరం, ఆ ప్రకాశ స్వరూపం ఏదైతే ఉందో అన్నిటికీ ఆధారమైన అగోచరం, అది కంటికి కనిపించదు, జ్ఞాన దృష్టి ద్వారా తెలుసుకోవాలి. భేదవర్జిత అప్రమేయ మనంత మాధ్యం అకల్మషం. భేదవర్జిత, ఎటువంటి భేదము కూడా లేదు. అంటే రెండు ఉన్నప్పుడే భేదం ఉంటుంది. మన శరీరంలోనే అనేక భేదములు ఉన్నాయి, కానీ ఉన్నదంతా ఒకటే అయినప్పుడు భేదము లేదు. కనుక భేదవర్జితం సద్గురువులో ఎటువంటి భేదము లేదు. అప్రమేయ మనంత మాధ్యం అకల్మషం. అప్రమేయం అంటే కొలవడానికి సాధ్యం కాదు, కొలవడానికి వీలు కాదు. ఇప్పుడు ఆకాశాన్ని ఎవరైనా కొలవగలవా? ఎవరు కొలవలేము. సర్వత్రా వ్యాపించి ఉంది, సర్వత్రా వ్యాపకమైన దానికి కొలవడానికి సాధ్యం కాదు. అనంతం, ఆయన గురువు యొక్క స్వరూపం ఏమిటి? అనంతం, సర్వత్రా కూడా వ్యాపించి ఉంది. అకల్మషం, రెండు ఉంటేనే దోషములు ఉంటాయి, ఆయనలో ఎటువంటి మలినములు లేవు కనుక అకల్మషం. నిర్మలం నిగమాంతం అద్వయం. నిర్మలం, ఆయన స్వరూపం ఏమిటి? నిర్మలమైనది. ఆయన గుణములన్నీ నిర్మలమైనవి. అస్వరూపం, ఆయనకి స్వరూపం అనేది భౌతికంగా శరీరం ఉన్నప్పుడే ఆ స్వరూపం, ఆయన తత్వం సర్వత్రా కూడా వ్యాపించి ఉంది. అద్వయం, రెండవది ఏది కూడా లేనిది. అప్రతర్క్యం, తర్క్యం అంటే తర్కించడానికి వీలు లేనిది. అంటే గురువు ఇటువంటి వాడు అని తర్కము ద్వారా గురుస్వరూపాన్ని అందుకోలేం. ఒక పండితుడి దగ్గర నలుగురు ఉన్నారట, జ్యోతిష్య శాస్త్రజ్ఞుడు, శకుని చెప్పేవాడు ఒకడు, సంగీతం వాయించేవాడు ఒకడు, తర్కంలో నిపుణుడు. వీళ్ళు నలుగురు కూడా గురువుగారింట్లో సత్యనారాయణ వ్రతం అవుతుంది, ఒక్కొక్కరికి ఒక్కో పని చెప్పారట. ఆయుర్వేద వైద్యుడు కూడా ఉన్నాడు. అయితే ఈ ఆయుర్వేద వైద్యుడిని మార్కెట్ కూరగాయల బజార్కి పంపించారట. నువ్వు వ్రతం జరుగుతున్న కూరగాయలు తీసుకురాను. ఆయన అన్ని కూడా చూశాడు. గుమ్మడికాయ తింటే వాతం, వంకాయ తింటే దురద, దొండకాయ తింటే నాలికి మొద్దు బారుతుంది, బచ్చలి వాతం, ఇలాగ అన్ని కూడా చూసి ఏది ఆయుర్వేదం ప్రకారం మంచిది కాదు అని తిప్పతీగి తీసుకొచ్చాడు. ఇంకొకరు ఆయన సంగీతం వాయించారు అంటే బాగా సంగీతంలో నిపుణత్వం కలిగిన ఆయన వంట దగ్గర పెట్టారటండి. మిమ్మల్ని అని కాదండి, చక్కగా వాయి. అయితే అప్పట్లో కుండలు కదండి, అన్నం అవన్నీ వండుతున్నారు. ఈయన తాళం వేస్తున్నట్ట, ఆ ఉడకడానికి దీనికి సరిపోలేదు, తాళం చాలలేదు. సంగీతం వచ్చిన వాళ్ళకి తాళం ఏమాత్రం తప్పు పడితే భరించలేరు. అంటే వాళ్ళ ఇది, తాళం తప్పు పడితే వాళ్ళకి చాలా కోపం వస్తుంది ఆ వచ్చిన వాళ్ళకి, ఎందుకంటే అపస్వరం అనేది కలిగితే భరించలేరు. వెంటనే ఆయన కోపం వచ్చి ఆ కొండని కొట్టేశారు. అయిపోయింది. ఇంకొకడు ఏమిటి అంటే శకుని వైద్యుడు, వాడు జ్యోతిష అదే ముహూర్తాలన్నీ కూడా చూస్తాడు. ఈ సమయానికి నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఆకులు కొయ్యాలి, ఈ సమయానికి ఎక్కితే నేను పడిపోతానేమో అని చెప్తూ అక్కడే ఆలోచన చేస్తూ చెట్టు సగం ఎక్కుతూ దిగుతూ అక్కడ వాడు కాలక్షేమం చేస్తున్నట్ట. తర్కం, తర్కములు అంటే మనకి వేదాల్లో తర్కము కూడా ఒక అంగము ఉంటుంది. ఇది ఇలా కాదు అలా కాదని వాద వివాదములు ఉంటాయి. ఆ తర్కము వాడు నెయ్యి తీసుకురావడానికి వెళ్ళాడు. నెయ్యి తీసుకురావడానికి వెళ్ళాడు, బజార్కి వెళ్ళాడు. నెయ్యికి గిన్నె ఆధారమా, గిన్నెకి నెయ్యి ఆధారమా అని దాన్ని అలాగలా చేస్తూ నెయ్యి అంతా కింద పారబోసేసుకున్నాడు. వచ్చారు పాపం గురువు గారి శిష్యులందరూ కూడా అన్ని ఏర్పాటు చేస్తారని అందరూ వచ్చేసారు. సత్యనారాయణ వ్రతం కూడా అయిపోవచ్చింది, ప్రసాదము లేదు, భోజనములు ఎవరికి కూడా అందలేదు. ఈ శిష్యులు చేసిన పని ఇది. అది ఈ ఉపమానము ద్వారా ఏమిటి అంటే ఆత్మతత్వాన్ని గురుతత్వాన్ని తర్కము ద్వారా పొందలేము. అంటే లౌకికమైన అన్నీ పొందవచ్చు, అంటే ఈ వాదోపవాదములతో తర్కము ద్వారా వీటి ద్వారా భగవంతుని యొక్క ఆ గురువు యొక్క శక్తిని మనం తర్కానికి ఆయన అందరు అంటే ఆయన యందు సంపూర్ణమైన విశ్వాసము, భక్తి, శ్రద్ధ ఉన్నప్పుడే గురువు యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. చూడండి, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో మనకి సిద్ధప్ప, అలాగే వేమన యోగి గురువు యొక్క యందు అకుంఠితమైన దీక్ష మూలంగా భక్తి కారణంగా ఆయన వేమరెడ్డిగా ఉండేవాడు వేమన యోగిగా మారాడు. ఎంతో మంది గురువు యొక్క అనుగ్రహంతో వాళ్ళు పరమమైన పదాన్ని పొందారు. అయితే అటువంటి స్థితి గురువు అందరికీ సమానంగానే ఆయన కరుణ అందిస్తారు. అయితే అది గ్రహించడంలో ఉంది. అందుకే ప్రాతరేవహి మానసాంతర భావయే గురుపాదుక. ప్రాతకాలంలో మీ అందరూ కూడా ఉదయాన్న ప్రాతకాలంలో గురువు యొక్క స్తుతి అంటే ఆ గురువుని భక్తితో స్తోత్రము చేసి ఎవరి యొక్క శక్తిని బట్టి స్తోత్రము ద్వారా, సేవ ద్వారా, ధ్యానము ద్వారా ఆ గురువు చెప్పిన దాన్ని ఎప్పుడైతే మన మనసులో నిరంతరము కూడా భావన చేస్తూ యద్భావం తద్భవతి, మనం ఏదైతే భావిస్తామో అదే విధంగా మారుతాం. దీనికి వేదాంతంలో భ్రమర కీటక న్యాయము అన్నారు. ఆ భ్రమరం చిన్న కీటకాన్ని తీసుకొచ్చి ఒక గూడు పెడుతుంది, అది చిన్న కీటకం, ఆ గూడు పెట్టి పెట్టి నిరంతరం దాన్ని పొడుస్తూ ఉంటుంది ఆ భ్రమరం. మీకు ఇక్కడ కనిపించబోచ్చు. శాంతాశ్రమంలో అయితే చాలా ఉంటాయి. అదే భయంతో నిరంతరం కూడా భ్రమరంగా ధ్యానించడం కారణంగా ఏమవుతుంది, భ్రమరంగా మారిపోతుంది. అలా నిరంతరం ఈ గురు పాలకుల్ని ఎందుకు ప్రాతకాలంలో పెట్టారు అంటే, ఆ సమయంలో మన మహాత్ములందరూ కూడా ధ్యానిస్తుంటారు, వారి యొక్క ఆధ్యాత్మిక తరంగములు మన మనస్సు మీద ప్రవేశిస్తాయి, మన మనసుకి దృఢమైన శక్తి వస్తుంది. అలా ధ్యానించినప్పుడు ఈ గురువు మనలో ఉండే అజ్ఞానాన్ని అంతటినీ కూడా పారద్రోలి జ్ఞానం అనేది ప్రసాదింపజేస్తాడు. గురువు ఎటువంటి వాడంటే, ఇప్పుడు పువ్వులు కోస్తాం, దోసుల్లో వేసినప్పుడు రెండు చేతులకి ఒకే రకమైన సువాసన ఇస్తుంది. ఆయనకి భేదవర్జితం, భేదము లేదు. కనుక మంచివాళ్లైనా చెడ్డవాళ్లైనా ఎవరైనా సరే గురువుని ఎప్పుడైతే అనుసరిస్తామో, ఆయన శరణాగతి అనేది పొందుతామో, మనలో ఈ మాయ అనేది అనేక రకాలుగా వస్తుంది. ఈ సద్గురు మన ఆ మాయ అనే తెరని తొలగించి మనకి ఆ పరమాత్మ పదం అంటే పరమ ప్రకాశం, ఆ జ్యోతి స్వరూపం ఏదైతే ఉందో, అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అంటే తమస్సుని తొలగిస్తాడు, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, చీకటిని తొలగించి వెలుగుని ప్రసాదించి మృత్యోర్మా అమృతంగమయ అంటే ఈ జనన మరణ చక్రము నుండి ఆ సద్గురు ఒక్కరే మనకి దాటించగలడు. సద్గురువు తప్పితే ఎవ్వరు కూడా, ఎలాగైతే నావ సముద్రాన్ని దాటడానికి నావ ఉపయోగపడుతుందో అలాగే ఈ గురు పాదుకులు అనే, అందుకే గురు పాదుకులు చెక్కతో చేయబడతాయి, అది నీటిలో అలా తేలిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే ఈ భవసాగరాన్ని ఎంత తేలిగ్గా పాదుకులు దాటిస్తాయో అదేవిధంగా ఈ జనన మరణ చక్రం అమృతత్వాన్ని ప్రసాదించేవి ఆ గురు పాదుకులు. అటువంటి ఆ గురు పాదుకులు నిరంతరం కూడా స్మరణ చేస్తూ ధ్యానిస్తూ ఉండడం కారణంగా మన అజ్ఞానం తొలగి ఆ జ్ఞానాన్ని బాబూజీ గారు మనందరికి కూడా ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాం. మీ అందరికి కూడా అన్ని బాగా తెలుసు అని శ్రద్ధగా శ్రవణం చేశారు. మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు.